సద్గురు పాదాల చింతనే సత్శిష్యునికి ఆశ్రయం. షిరిడీ చేరిన శ్రీ ఉపాసనీ మహారాజ్ అంతకు మునుపులాగే ఖండోబా ఆలయంలో బస చేశాడు. ఖరగ్పూర్, నాగ్పూర్ మొదలైన ప్రదేశాలలో శ్రీ ఉపాసనీ గడించిన కీర్తి ప్రతిష్టలకు ఆనందిస్తున్న ఆయన అభిమానులు ఆయన దర్శనానికి రాసాగారు. ఇంకోవైపు పెరిగిన ఆయన కీర్తి ప్రతిష్టలకు మరింత మత్సరంతో ఉన్న ఆయన అసూయాపరులలోనూ స్థానిక శత్రువర్గంలోనూ అలజడి ఆరంభమయ్యింది. మళ్ళీ నానావళి ప్రత్యక్షం. ఒకవైపు సత్కారాన్ని, మరోవైపు చీత్కారాన్ని, మరింకోవైపు నానావళి పెట్టే నానా హింసలు భరిస్తూ శ్రీ ఉపాసిని ఎలాగో షిరిడిలో 7 నెలలున్నాడు. ఆ కాలంలో శ్రీ ఉపాసిని గూర్చి శ్రీ సాయిబాబా ఏం చెప్పారో, అప్పటి శ్రీ ఉపాసిని అనుభవాలేమిటో నిర్దిష్టంగా తెలియరావడం లేదు. ఇక షిరిడీ వదలాల్సిన పరిస్థితుల్లో దౌలుషేట్ అనే సాయిభక్తుడు శ్రీ ఉపాసిని రహతా తీసుకెళ్లాడు. రహతా షిరిడికి 3 మైళ్ళ దూరంలో ఉండే పెద్ద గ్రామం. శ్రీ ఉపాసిని రహతాలోనూ అహ్మద్నగర్లోనూ కొంతకాలముండి 1917లో మళ్ళీ షిరిడీ సందర్శించాడు. అయితే ఈసారి తప్పనిసరి పరిస్థితుల్లో 2-3 నెలల్లోనే షిరిడి నుండి బయటపడవలసి వచ్చింది. షిరిడి నుండి శ్రీ ఉపాసిని మీరజ్ చేరాడు. మీరజ్లో ఉండగా రహతా సమీపంలోని సాకోరి గ్రామానికి చెందిన రైతులు కొందరు శ్రీ ఉపాసిని సకోరిలో స్థిరపడమని కోరారు. ఆపై శ్రీ ఉపాసిని సకోరి వచ్చి 1917లో సకోరిలో స్థిరపడ్డాడు. రహతాకు అతి సమీపంలో ఉండే సకోరి కూడా షిరిడికి 3 మైళ్ళ దూరంలో ఉంది. మొదట్లో సకోరి రైతులు శ్రీ ఉపాసిని ఎన్నుకున్న ప్రదేశంలో శ్మశానానికి సమీపంలో ఒక చిన్న కుటీరం నిర్మించి ఇచ్చారు. మరుసటి సంవత్సరం అంటే 1918 అక్టోబర్లో శ్రీ సాయిబాబా మహాసమాధి చెందారు. అప్పుడు శ్రీ ఉపాసిని షిరిడీ వచ్చి బాలాసాహెబ్ భాటేతో పాటు శ్రీ సాయి భౌతిక కాయాన్ని శాస్త్రోక్తంగా సమాధి చేయడంలో ప్రధాన పాత్ర వహించారు. శ్రీ ఉపాసిని మహారాజ్ సకోరిలో స్థిరపడ్డాక ఎందరో భక్తులు ఆయన దర్శనార్థం రానారంభించారు. శ్రీ ఉపాసిని ఆశీస్సుల ప్రభావంతో ఎందరికో క్షయ వంటి వ్యాధులు నయమైనాయి. భూతగ్రహ పిశాచాల వల్ల పీడింపబడుతున్నామనుకునే మానసిక రోగులకెందరికో శ్రీ ఉపాసిని అనుగ్రహం వల్ల స్వస్థత చేకూరింది. ఇంకా ఎన్నో అద్భుత మహిమలు శ్రీ ఉపాసిని ద్వారా ఆయన భక్తులకు ప్రకటంగాజొచ్చాయి. ఉదాహరణకు శ్రీ ఉపాసిని 1917లో దౌలుషేట్ వద్ద రహతాలో ఉన్నప్పుడు ఒక భక్తురాలు ఆయనకొక కమలాఫలాన్ని సమర్పించింది. సాధారణంగా ఏ కమలా పండులోనూ 12 తొనల కంటే ఎక్కువ ఉండవు. కానీ శ్రీ ఉపాసిని అందరి ఎదుట ఆ ఒక్క కమలానే ఒలిచి 30 మందికి ఒక్కొక్క తొన ప్రసాదంగా ఇవ్వడం అక్కడున్న భక్తులందరికీ దిగ్భ్రమ కలిగించింది. శ్రీ ఉపాసిని సకోరిలో స్థిరపడ్డ తరువాత అప్పటి నైజాం రాష్ట్రంలో ఉన్నత మంత్రి పదవిలో ఉన్న రాజా సర్ కృష్ణప్రసాద్ దివాన్ కొన్ని రాజకీయ కారణాల మూలంగా పదవి కోల్పోయి శ్రీ ఉపాసిని ఆశీస్సుల కోసం సకోరి వచ్చి 2 నెలల పాటున్నాడు. ఆయన సకోరిలో ఉండగానే ఆయన కూడా ఊహించని అద్భుత రీతిలో తిరిగి పదవి చేపట్టమని నైజాం నవాబు నుండి కబురు వచ్చింది. శ్రీ ఉపాసిని అనుగ్రహ బలం వలనే తన పదవి తనకు దక్కిందని భావించి ఆ దివానుగారు జీవిత పర్యంతం శ్రీ ఉపాసినికి భక్తుడై సేవించాడు. 1921-22 మధ్యకాలంలో శ్రీ ఉపాసినిపై ఎన్నో వ్యాసాలు మరాఠీ వార్తాపత్రికల్లో ప్రచురింపబడ్డాయి. 1922లో ప్రఖ్యాత మరాఠీ రచయిత శ్రీనాథ్ మధో రచించిన శ్రీ ఉపాసిని జీవిత చరిత్ర గ్రంథం ప్రచురితమయ్యింది. ఈ ప్రచురణల వల్ల నిజాం రాష్ట్ర దివాను పరపతి మూలంగా శ్రీ ఉపాసిని కీర్తి అనతి కాలంలో దేశం నలుమూలలకు ప్రాకింది. బొంబాయి తదితర ప్రాంతాల నుండి ఎందరో భక్తులు తరచూ రాసాగారు. పైన పేర్కొన్న కారణాలన్నింటికీ మించి శ్రీ సాయిబాబా దేహత్యాగం వల్ల కొందరు సాయిభక్తుల హృదయాలలో ఏర్పడ్డ ఖాళీని శ్రీ ఉపాసిని సమర్థవంతంగా భర్తీ చేయగలగడమే శ్రీ ఉపాసిని ఖ్యాతికి మూల కారణమనిపిస్తుంది. శ్రీ సాయిబాబా సశరీరుడుగా ఉండగా షిరిడీలో బాబా ఆరతులు నిర్వహిస్తుండిన శ్రీ బాపూసాహెబ్ జోకు బాబా మహాసమాధి అనంతరం శ్రీ సాయిబాబా స్వప్నంలో దర్శనమిచ్చి తాను ఇకపై సకోరిలో శ్రీ ఉపాసిని మహారాజు రూపంలో ఉన్నానని, కనుక ఇకపై జోగ్ సకోరి వెళ్ళి శ్రీ ఉపాసిని సేవించమని ఆదేశించారట. శ్రీ జోగ్ ఆ తర్వాత శ్రీ ఉపాసిని శిష్యుడై సన్యాసం స్వీకరించి సకోరిలోనే స్థిరపడ్డాడు. శ్రీ జోగ్ సకోరిలో స్థిరపడడానికి కొన్ని మాసాల ముందే శ్రీ కమలాకర్ గోవింద దీక్షిత్ అనే సాయి భక్తుడు కూడా సకోరి వెళ్ళి శ్రీ ఉపాసిని వద్దనే స్థిరపడ్డాడు. ఈ దీక్షిత్ పూర్వం షిరిడీలో శ్రీ ఉపాసిని బాబాతో పాటు కొంతకాలం ఖండోబా ఆలయంలో ఉండేవాడు. శ్రీ సాయిబాబా మహాసమాధి అనంతరం ఇతడిని బాబా సమాధి మందిరంలో పూజాధికాలకు శ్రీ బాపూసాహెబ్ బూటి నియమించాడు. కానీ శ్రీ ఉపాసిని మహారాజు పట్ల ఆకర్షితులైన ఈ దీక్షిత్ 2 నెలలు మాత్రం సమాధి మందిరంలో పూజారిగా ఉండి శ్రీ బూటి ఎంత మందలించినా లెక్క చేయకుండా సకోరి వెళ్ళి అక్కడే స్థిరపడ్డాడు. అలానే ధౌలిసేట్, శ్రీ సాఠే, శ్రీ అమియాదాస్ మహతా, చంద్రాభాయి మోర్కర్, శ్రీ హంసరాజ్ మొదలగు సాయి భక్తులందరూ శ్రీ సాయి మహాసమాధి అనంతరం శ్రీ ఉపాసిని మహారాజ్ని ఆశ్రయించారు. శ్రీ ఉపాసిని మహారాజ్ కీర్తి దేశం నలుదిశలకు వ్యాపించి వేలాది భక్తులు ఆయనను మహాసిద్ధపురుషునిగా సద్గురుమూర్తిగా ఆరాధిస్తున్నా ఎందరో తన సాయి భక్త సోదరులు తనను శ్రీ సాయి మహిమకు వారసునిగా సాక్షాత్తు శ్రీ సాయి స్వరూపునిగా భావిస్తున్నా శ్రీ ఉపాసిని మాత్రం తన హృదయంలోని దృఢ సాయి భక్తికి అహంకారపు పొరలు క్రమ్మనీయలేదు. ఈనాటి నా ప్రతిభకంతా కర్తనా గురువే, ఆయన ఆశీస్సుల ఫలితమే ఇదంతా అని శ్రీ సాయిబాబా అనేవారు. అంతటి అద్వితీయ గురుభక్తుడైన సద్గురుమూర్తి అనుగ్రహానికి పాత్రుడైన శ్రీ ఉపాసిని కూడా తనను ఆరాధించడానికి వచ్చిన వారికి సదా శ్రీ సాయి మహిమను గుర్తు చేసేవారు. స్వప్నంలో తనకొచ్చిన సందేశం ప్రకారం శ్రీ సాయి ఉపాసినీల అభేదత్వాన్ని దృఢంగా విశ్వసించి సకోరిలో స్థిరపడ్డ శ్రీ జోగ్ తాను మునుపు షిరిడీలో శ్రీ సాయిబాబాకు చేసినట్లుగానే ఉపాసిని కూడా పూజా ఆరతులు నిర్వహిస్తానని పట్టుబట్టాడు. కానీ శ్రీ ఉపాసిని మొదట జోగ్ తనకు పూజా ఆరతులు ఇవ్వడానికి తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. సాయిబాబాతో నాకు సామ్యమేమిటి? ఆయనక్కడా నేనెక్కడా? ఆయన ఆకాశమంతటి ఉన్నతుడు, నేను అధపాతాలాన్నంటి ఉన్న అధముణ్ణి అనేవాడు. 1923-24లో శ్రీ ఉపాసిని ఒక దివ్యావేశంలో వివిధ అంశాల గురించి అనర్గళంగా భక్తులకు ప్రసంగ పరంపరనందించారు. ఆ ప్రసంగాలన్నింటినీ శ్రీ ఉపాసిని ఆధ్వర్యంలో ప్రారంభించబడ ఒక పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఆ పత్రికకు శ్రీ ఉపాసిని పెట్టిన పేరు సాయి వాక్సుధ. పలికేది తానైనా పలికించేవాడు సాయినాథుడని, అందుకని తన ప్రసంగాలన్నీ వాస్తవానికి శ్రీ సాయి వాకులేనని చెప్పేవాడు శ్రీ ఉపాసిని. శ్రీ ఉపాసిని యొక్క సాయి భక్తికి తార్కాణంగా ఇక్కడొక మరో సంఘటనను ప్రస్తావించుకుందాం. శ్రీ ఉపాసిని ప్రతి 7 శ్రీ సాయిబాబా పుణ్యతిథిని అత్యంత శ్రద్ధాభక్తులతో శాస్త్రోక్తంగా అత్యంత వైభవంగా జరిపించేవాడు. 1920లో శ్రీ సాయిబాబా ద్వితీయ వర్ధంతి మే జూన్ మాసాలలో కాశీక్షేత్రంలో జరిపించాలని సంకల్పించాడు శ్రీ ఉపాసిని. సాకోరి, బొంబాయి, పూనా తదితర ప్రదేశాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి కాశీ ప్రయాణమయ్యారు. తరువాతి కాలంలో అవతార్ మొహర్ బాబాగా ప్రఖ్యాతుడైన తన శిష్యుడు మెర్వాన్ను సదాశివ గోవింద షెల్కే పాటిల్ అనే భక్తుణ్ణి పిలిచి ముందుగా కాశీ వెళ్ళి ఆ కార్యక్రమం ఏర్పాట్లు చేయమని పురమాయించాడు. వారితో శ్రీ ఉపాసిని, జరగబోయేది మామూలు యాగం కాదు, అది జగత్తులోని పరిపూర్ణ సద్గురువుల సమావేశం, ఆ సమావేశానికి సాయిబాబా అధ్యక్షత వహిస్తారు అన్నారు. మెర్వాన్, సదాశివ పాటిల్ వెళ్లిన తర్వాత తక్కిన భక్తులను 15 రోజులు ఆగి బయలుదేరి కాశీలో తనను కలుసుకోమని చెప్పి శ్రీ ఉపాసిని ముందుగా బయలుదేరాడు. సకోరి నుండి అంకయ్య కొండపైన అగస్త్య ఆశ్రమం, నర్మదా తీరంలోని ఓంకారేశ్వర్, ఉజ్జయిని సందర్శించి అలహాబాద్ చేరాడు. అక్కడ ఒక మహమ్మదీయ మిత్రుని ఇంట్లో 2 రోజులు బస చేసి కాశీ చేరాడు. అక్కడ గంగాతీరంలో ఒక ఏకాంత ప్రదేశంలో 4 రోజుల పాటు కదలకుండా కూర్చొని శ్రీ సాయిబాబాకు ఇతర సద్గురుమూర్తులకు శాస్త్రోక్తమైన ఉత్తర క్రియలు నిర్వహించాడు. ఆ పైన గంగలో స్నానం చేసి రామకృష్ణ దీక్షిత్ అనే గృహస్థు ఇంట బస చేశాడు. ఈలోగా శ్రీ ఉపాసిని మహిమ గురించి విన్న ఎందరో ఆయన దర్శనార్థం రాసాగారు. సకోరి తదితర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం పెద్ద ఎత్తున వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈలోగా శ్రీ ఉపాసిని ఒక మారుతి ఆలయంలో ప్రక్కనే ఖాళీగా ఉన్న చిన్న రేకుల షెడ్డును తన మకాముగా ఎన్నుకున్నాడు. నిప్పులు చెరిగే ఎండలో అతి తక్కువ ఎత్తులో నిర్మించబడ్డ రేకుల కప్పు కింద అలానే కూర్చుని వేలాది మంది భక్తులకు దర్శనమిచ్చాడు శ్రీ ఉపాసిని. ఎస్వి సాటే, జోగ్, మెర్వాన్ అంటే మెహర్బాబా, యశ్వంతరావు బొరావ్క్ తదితర భక్తులంతా శ్రీ ఉపాసని ఆదేశానుసారం శతచండీ మహాయజ్ఞ నిర్వహణలో నిమగ్నులయ్యారు. 40 మంది బ్రాహ్మణుల చేత భగవద్గీత, రామగీత, సప్తశతి, ఆధ్యాత్మ రామాయణము, విష్ణు సహస్రనామము, గాయత్రి పారాయణ చేయించారు. 11 రోజుల పాటు జరిగిన యాగం పారాయణ హనుమజ్జయంతికి పూర్తయింది. యాగమంటపం మధ్యలో శ్రీ సాయిబాబా ఫోటో ప్రతిష్ఠించారు. 12వ రోజున పెద్ద ఎత్తున బ్రాహ్మణ సంతర్పణకు ఏర్పాట్లు మొదలైనాయి. భోజనానికి కూర్చున్న బ్రాహ్మణులలో కొందరు యాగమంటపం మధ్యలో ప్రతిష్ఠించబడ్డ శ్రీ సాయి చిత్రపటం చూచి, సాయిబాబా ముసల్మాను, ఒక ముసల్మాన్ పేర జరిగే సంతర్పణలో మేము భుజించము అని లేచారు. అంతకుముందు యాగం నిర్వహించిన బ్రాహ్మణులు కూడా ఆ సమయంలో వారితో గొంతు కలిపారు. పెద్ద కలకలం రేగింది. తాను సదాచార బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాడనేనని, సద్గురుమూర్తి అయిన శ్రీ సాయిబాబా సకల మతభేదాలకు అతీతుడని శ్రీ ఉపాసిని వారికి ఎంతో దూరం నచ్చచెప్ప యత్నించాడు. వారు ససేమిరా అన్నారు. అంతకుముందు చెప్పినట్లు తలకు 5 రూపాయలు కాకుండా 15 రూపాయల దక్షిణ ఇస్తానని, భోజనం చేయమని బ్రతిమాలాడు. కులగర్వం తలకెక్కిన ఆ బ్రాహ్మణులు దక్షిణ మొత్తం చూచి కొంత మెత్తబడ్డారు. కానీ ఒక్కసారి దిగిరావడం బాగుండదని, అయితే ముందు ఆ సాయిబు ఫోటో అక్కడి నుంచి తీసేయండి, అప్పుడు మేం భోంచేస్తాం అని షరతు విధించారు. శ్రీ సాయిబాబా ఫోటో తీసివేయడానికి శ్రీ ఉపాసిని ఏమాత్రం ఒప్పుకోలేదు. సరికదా, శ్రీ సాయిని గూర్చి అగౌరవంగా మాట్లాడుతున్న ఆ బ్రాహ్మణులపై ఆగ్రహం కలిగింది. వండిన భోజన పదార్థాలన్నీ పేదవారిని పిలిచి వడ్డించమని తన భక్తులను ఆదేశించాడు. వేలాది మంది పేదలకు అన్నదానం జరిగింది. ఇంకా మిగిలిన ఆహార పదార్థాలను తీసుకెళ్లి గంగానదిలో పొయ్యమని చెప్పాడు శ్రీ ఉపాసిని. అటు భోజన సంతర్పణ, ఇటు పెద్ద మొత్తంలో దక్షిణ రెండూ చేజారిపోయాయని చింతిస్తూ కొందరు బ్రాహ్మణులు శ్రీ ఉపాసిని వద్దకొచ్చి జరిగిన పొరపాటుకు చింతిస్తున్నామని చెబుతూ రాజీకొచ్చారు. కానీ శ్రీ ఉపాసిని మాత్రం ఇంకా తగ్గని ఆగ్రహంతో, మీరు కాశీ పండితులు కదండి, మీకు నేను చెప్పగలవాడనా? సాయిబాబాను నిరసించిన తర్వాత ఈ సంతర్పణలో భోజనం చేయడానికి మీరు సిద్ధమైనా నేను మాత్రం ఒప్పుకోను. సాయిబాబాను మీరు ముస్లిం అని నిరసించారు, సాయిని గురించి మీకేం తెలుసు? ఆయనే అసలైన పండితుడు అన్నాడు నిష్ఠూరంగా. ఏమైతేనేం, వైదిక సాంప్రదాయానుసారం శ్రీ సాయిబాబా పేర బ్రాహ్మణ సంతర్పణ చేయాలని శ్రీ ఉపాసిని యత్నించినా, శ్రీ సాయి మాత్రం తనకు ప్రీతికరమైన పేదలకు అన్నదానం జరిపించుకున్నారు. అతిథి అంటే 5.5 అడుగుల మానవుడేనని, బ్రాహ్మణుడేనా నీ భావం? వేలకు ఆకలికొచ్చిన ఏ ప్రాణి అయినా, పక్షి అయినా, పురుగైనా అతిథే. ఆకలిగా ఉన్నవారికి అన్నం, గుడ్డలు లేని వారికి గుడ్డలివ్వు, భగవంతుడు సంతోషిస్తాడు అన్నది శ్రీ సాయి ప్రబోధం. సనాతన సంప్రదాయాల పేర సంతర్పణలు జరిపించడం సాయి సంప్రదాయం కాదు. అదే సంవత్సరం అంటే 1920 అక్టోబర్లో శ్రీ సాయి మహాసమాధి ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా బొంబాయిలో ఒక సాయి భక్త సమ్మేళనానికి తమ ఆధ్వర్యంలో నిర్వహించవలసిందని శ్రీ అమియాదాస్ మెహతా శ్రీ ఉపాసిని కోరాడు. శ్రీ ఉపాసిని సంతోషంగా ఆ ప్రతిపాదనను అంగీకరించి ఆ సాయి భక్త సమ్మేళనంలో పాల్గొన్నాడు. ఈసారి కాశీలో వలె కాక ప్రధానంగా పేదలకు అన్నదానం, వస్త్రదానం, సాయినామ సప్తాహం పెద్ద ఎత్తున నిర్వహించబడ్డాయి. ఎన్నో మౌలికమైన అంశాలలోనే శ్రీ సాయిబాబా తమ ఆచరణ ప్రబోధాల ద్వారా చూపిన ఆదర్శానికి భిన్నమైన మార్గాన్ని అనుసరించిన కడవరకు శ్రీ ఉపాసిని మహారాజ్ అచంచల గురుభక్తునిగా ప్రకాశించాడు. తన ద్వారా ప్రకటమైన అద్భుత మహిమలతో శ్రీ సాయి మహిమను రుజువుపరిచి తన సద్గురుమూర్తి కీర్తి పతాకాన్ని దిగ్దిగంతాలలో ఎగురవేశాడు శ్రీ ఉపాసిని. మత ఛాందసంతో మిడిసిపడుతున్న ఒక ముస్లిం మతగురువుతో శ్రీ సాయిబాబా ఎవరు నిజమైన ముస్లిం, భగవంతుని శక్తి రుజువు చేయగలవాడే ముస్లిం అని ప్రకటించారు. ఈ దృష్ట్యా చూస్తే శ్రీ సాయిని మించిన నిజమైన ముస్లిం, శ్రీ ఉపాసనని మించిన సాయి భక్తుడు ఎవరున్నారు?